కాయిక తపస్సు అంటే శరీరాన్ని కష్టపెడతాం, నడిస్తే ఒళ్ళు వేడెక్కుతోందా లేదా? అందుకే కుడికన్ను కాయిక తపస్సు. కుడికన్ను ఏమిటి? సూర్యుడు కదా ఆయనకి. శివుడికి కుడికన్ను సూర్యుడు. సూర్యుడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. అందుకే నడిచేవాడికి, ప్రదక్షిణలు చేసేవాడికి ఒళ్ళు వేడెక్కుతుంది. ఇది సూర్యుడి యొక్క లక్షణం. కనుక ఎడమ కన్ను చంద్రుడు, అది వాచిక తపస్సు, హాయిగా ఆహ్లాదకరంగా హరహర శంభో భవభయ హర శంభో అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అందంగా పాడితే ఈ పాటలు పాడటం ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాక్కులతో చేసే తపస్సు. అందుకే చంద్రుడు ఎడమ కన్ను. కాబట్టి వాచిక తపస్సు చంద్రస్వరూపం. సూర్య చంద్ర అగ్నినేత్రములను భూలోకంలో మూడు తపస్సులుగా ఇచ్చి మానవుల్ని తరించండి అన్నాడు ఈశ్వరుడు. ఇవి చెయ్యాలి. అందుకనే మహానుభావులైనటువంటి వాళ్ళు ఈ పని చేశారు. భీమసేనుడు ఇక్కడ బిల్వవృక్షాలు నాటి వాటిని పూజించి ఆ పత్రాలు పట్టుకొచ్చి లింగ ప్రతిష్ట చేశాక శివలింగం మీద పెట్టాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రతిష్ట పూర్తయ్యాక వారందరికీ ప్రత్యక్షమై, ధర్మరాజా, మీరు మీ పేర్ల మీదుగా ప్రతిష్ఠించిన ఈ లింగములు కలియుగాంతం వరకు నా ఆలయంలో ఉంటాయి, భక్తుల యొక్క సేవలు అందుకుంటాయి. నా మల్లికార్జున జ్యోతిర్లింగంలో ఎంత శక్తి ఉంటుందో ఈ లింగములకు కూడా అంతే శక్తి ఉంటుంది. శీఘ్రకాలంలో మీకు శత్రు వినాశనమవుతుంది, మీరు విజయం పొందుతారు. యుద్ధం 18 రోజులు జరిగాక 18వ రోజు అర్ధరాత్రి దాటగానే మీకు విజయం తథ్యం, మీకు సకల శుభాలు కలుగుతాయి. మిమ్మల్ని అజ్ఞాతవాసంలో ఎవరూ గుర్తించరు అని వరాలు ఇచ్చాడు. భీముడిని ప్రత్యేకంగా పిలిచాడు. యుద్ధరంగంలో ఏ ఆయుధం నిన్నేమీ చేయలేదన్నాడు. అందుకే యుద్ధంలో భీముడి మీద బాణములు గుచ్చుకున్నా తీసి పారేసేవాట. అక్కడ అంటాడు, వర్షం కురుస్తూ ఉంటే ఆబోతు ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయేట, బాణవర్షం కురుస్తుంటే. సుందర వృషభంబూలీల అంటాడు అండి తిక్కన గారు. ఒక చోట వర్షం కురుస్తుంది, దున్నపోత మీద వాన నివారు గుర్తుందా మీకు పూర్వం? అలాగా బాణవర్షం కురుస్తుంటేట సుందర వృషభంబూలీల అందమైన యుద్ధులో వెళ్ళిపోయేట. ఆయన ఏంటి, ద్రోణుడు బాణాలు కొడుతూ ఉంటే, అశ్వత్థామ బాణాలు కొడుతూ ఉంటే తలకాయ మాత్రం పక్కకి తిప్పుకుని కంట్లో గుచ్చుకోకుండా వెళ్ళిపోయి ఆ బాణవులన్నీ ఇలా చల్లా చెదర చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ రథములు చేత్తో ఎత్తి విసిరవతలు పారేశాడు. ఇది ఆయన యుద్ధం. ఇంత శక్తి భీముడికి ఎలా వచ్చింది? ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయటం వల్ల, ఇక్కడ 9 రోజులు మన మల్లికార్జునుడి ఉపాసన చేయటం వల్ల. చూడండి లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయో లేదో. ఎన్ని చోట్లకి వెళ్ళారండి వాళ్ళు, ఎన్ని శైవ క్షేత్రాలు చూశారండి వాళ్ళు. ఆ తర్వాత ఈశ్వరుడు ఏమన్నాడంటే, అర్జున, నీకు మాత్రం పాశుపతం అనే ఒక అస్త్రం కావాలి. ఆ అస్త్రం కావాలంటే నువ్వు వెళ్ళి ఇంకో తపస్సు చెయ్యాలి, మిగతా వాళ్ళల్లా కాదంట అన్నాడు. అందుకే అర్జునుడు ఈ తీర్థయాత్రలు అందరూ చేసిన తర్వాత తానొక్కడు స్వయంగా బయలుదేరి కృష్ణుడి యొక్క ఆజ్ఞతోటి, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులతో, వ్యాసుని యొక్క కటాక్షంతో విజయవాడ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన పాశుపతం కోసం మహాతపస్సు చేశాడు. అర్జునుడింద్రకీలగిరియందు రసాలతమాలతాల నీపార్జునలోధ్రతిందుక నవామలకీపన సామ్ర పాటలీ సజ్జకురంబ రుంబ గురు చందన చందన నింబ కేతకీ భూర్జక పిత్త పూర్ణముఖ భూరుహ పుణ్యతమాశ్రమంబునన్ అని హరవిలాసలో ఒక పద్య రూపంలో రాశాడు శ్రీనాథ మహాకవి. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మంచి తియ్య మామిడి చెట్లు ఇంకా నింబవృక్షాలు, రకరకాలైనటువంటి మద్ది చెట్లు, ఇటువంటి పెద్ద పెద్ద చెట్లతో క్రూర మృగాలతో కూడిన కీకారణ్యంలో ఆ కొండ మీద ఒక బండరాయి మీద కూర్చుని ఒళ్ళంతా విభూతి పూసుకుని కఠోర తపస్సు చేశాడు ఆయన. ముందు ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు అమాయకత్వంతో. ఇంద్రుడు ప్రత్యక్షమై, నేను నీకు పాశుపతం వంటివి ఇవ్వలేను రా బాబు, పాశుపతాస్త్రం కావాలంటే శివుడి కోసం తపస్సు చేయన్నాడు. అప్పుడు ఆయన రోజుకు 6 కాలములు శివుడి కోసం పూజ చేశాడు. షట్కాల పూజ అంటారు. తెల్లవారుజామున లేచేవాడు బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు మొదటి పూజ. ఆ తర్వాత మళ్ళీ 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండవ పూజ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటన్నర వరకు 3వ పూజ. సాయంకాలం సంధ్యా సమయంలో 5వ పూజ. రాత్రి 9 గంటలకి మరొక పూజ. ఈ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు మరొక పూజ. ఈ విధంగా 6 కాలముల పాటు ఆయన్ని పూజించాడు. అంటే 6 కాలాల పూజ అంటే ఆయన నిద్రపోయేది ఎంతండి? ఇక 12 to 1 గంటన్నర పూజ చేశాక 1 గంట మాత్రం శరీరం అలిసిపోతుంది కనుక 1 గంట నిద్రపోయేవట, 1.5 గంటలు మళ్ళీ లేచిపోయేవట, మళ్ళీ స్నానం చేసేవట. అందులో శివుణ్ణి మధ్యాహ్నం పూట పూజించేటటువంటి పూజ మరీ ఎక్కువ ఫలితం ఇస్తుందండి. ఈశ్వరుడికి మధ్యాహ్నం ఒకటి, సంధ్యా సమయం ఒకటి చాలా ఇష్టం. ఉపాసనాపురులకేమో మధ్యాహ్నం, జ్ఞానులకి సంధ్యా సమయం, పునర్జన్మ లేకుండా చేసుకోవాలనుకున్న వాళ్ళకి అర్ధరాత్రి కాలం చాలా గొప్పది అని మంత్రశాస్త్రం చెబుతోంది. అర్జునుడు అన్ని పూజలు చేశాడు. ఆయన పంచబ్రహ్మషడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ చంచన్ మంత్ర పరంపరా పరమనిష్టా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుల్ మధ్యాహ్న కాలంబు సేవించు నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితం. మంచుకొండ అంటే హిమాలయ పర్వతం యొక్క ముద్దుల అల్లుట్టిన ముగ్గురు ఉన్నారులేండి, ఇల్లరి కపిటల్లుడు, అందులో శివుడు కూడా ఒక ఇల్లరి కపిటల్లుడు. వాళ్ళ మామగారు హిమాలయ పర్వతం, ఈయన హిమాలయ పర్వతంలోనే మకాం పెట్టాట. అందుకని ఇల్లరి ఇల్లరికంలో ఉన్న మజాని పాడుకున్నవాడు శివుడు కూడా అని సరదాగా వ్యాసులు వారు చెబుతారు. అలాగే విష్ణువు కూడా పాలసముద్రంలో పడుకున్నాడు, సముద్రుడు ఆయనకి మామగారు, లక్ష్మీదేవి సముద్రరాజు తనయ్య కనుక ఆయన కూడా ఇల్లరి కపిటల్లుడే. అసలు మంచి సంపాదన ఉన్న మామగారు ఉండాలే, కానీ ఆ మామగారింట్లో ఉన్న సుఖమే సుఖం అని శంకరాచార్యుల వారు కూడా ఒక అద్భుతమైన చమత్కారం చేస్తాడు. అన్ని చోట్లు విడిచిపెట్టి సుఖంగా శివుడేమో అత్తారింట్లో హిమాలయ పర్వతంలో ఉన్నాడు, విష్ణువు పాలసముద్రంలో ఉన్నాడు అంటాడు ఆయన. పాపం బ్రహ్మగారికి అవకాశం కుదరలేదులేండి, ఆయన తామర పువ్వు ఆయన పుట్టిల్లు, పుట్టింట్లోనే ఉండిపోయాడు ఆయన. ఇంకొక కొంటి కవి ఉన్నాడు, ఆయన శ్రీనాథుడు. శ్రీనాథుడు మంచి కొంటి కవి, పరమశివ భక్తుడు. ఆయన అంటాడు, శివుడు ఎందుకు హిమాలయ పర్వతం మీద పడుకున్నాడు, విష్ణు ఎందుకు పాలసముద్రంలో పడుకున్నాడు అంటే నల్లి బాధ పడలేక సుమి అంటాడు ఆయన. ఆయనకి మనసులో నల్లులు గుట్టాయి, నల్లులు బాధ లేదంటే అందుకని అక్కడ పడుకున్నారంట. ఆయన అదొక రకమైన భక్తి. భక్తులు ఏ రకంగానే అంటారు, మొత్తం మీద ఈ మహానుభావుడు ఈ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుని మధ్యాహ్న కాలం పంచబ్రహ్మ మంత్రంతో స్తోత్రం చేశాడు. పంచబ్రహ్మ షడంగ బీజ సహితం అంటే తెలుసుగా మీకు, పంచబ్రహ్మలు అంటే నమశివాయ, షడంగ బీజం అంటే ఓంకారం చేర్చి అంటే ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆయన భక్తితో పూజించాడు. ఈ విధంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆరు కాలములలో శివుణ్ణి కొండగోగు పువ్వులతో పూజించాడు, బిల్వపత్రాలతో పూజించాడు. కొండగోగు పువ్వులను ఉంటాయి, ఆ కొండగోగు పువ్వులు కొంచెం ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి, ఆ గోగు పువ్వులతో పూజిస్తే, కొండగోగు పువ్వులు దొరకకపోయినా కనీసం మీ ఇంట్లో గోగు పువ్వులతో పూజించినా శివుడు శరీర బలమిస్తాడు, ఆరోగ్యం తొలగిస్తాడు. ఈ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం అనే బాధ ఉన్నవాడు ఎవడైనా ఎర్రని గోగు పువ్వులతో శివుణ్ణి రాత్రిపూట పూజిస్తే అటువంటి వాడికి ఆరోగ్యం బాగుంటుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది, వామకేశ్వర తంత్రంలో చెప్పారు. అర్జునుడు కొండగోగు పువ్వులతో, మల్లె పువ్వులతో, కుండవర్ధనములతో ఇలా భక్తితో పూజించాడు. ఆరు నెలలు దాటిపోయింది అలా పూజ చేస్తూ ఉండగా ఆయన్ని అనుగ్రహించాలనుకున్నాడు శివుడు. శివుడు అనుగ్రహించాలంటే అర్ధనారీశ్వరుడు వస్తాడని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అర్జునుడు ఆరు నెలల పాటు రోజు ఆరు కాలములలో పూజిస్తున్నాడు, భక్తితో పూజిస్తున్నాడు, అఘమర్షణ స్నానం చేస్తున్నాడు. అంటే ఏమిటో తెలుసు, అఘమర్షణ స్నానం అంటే మనం చేసిన పాపములు పోవడానికి క్షేత్రాలలో ఉన్న నదులలో కానీ గంగలలో కానీ కుండములలో కానీ సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే అఘమరక్షణ స్నానం అంటారు. మానవుడు అన్నాక పాపం చేయకుండా ఎక్కడ ఉంటాడు, ఏదో మీ ఇలాంటి పుణ్యాత్ములు ఉంటే ఉండొచ్చేమో చెప్పలేం, కానీ ఎంతో కొంత పాపం చేయకుండా మానవ మాత్రుడు ఉండలేడు. హాయిగా పాతాళ గంగకి నడిచి వెళ్ళండి, మీకు ఓపిక ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నేను వస్తాను, నాతో కలిసి నడిచేద్దాం, అందరం కలిసి భయ్యని పొలేమని వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి సంకల్పం చెప్పుకుని సకల పాప పరిహారార్థం పాతాళ గంగా స్నానమహంకరిష్య అని ములిగితే దానికి అఘమరషణ స్నానం అని పేరు. అంటే అఘము పాపములను మర్షణం నాశనం చేసేస్తుంది అనమాట, చపాతీ పిండి పూరి పిండి కొట్టినట్టు కొట్టేస్తుంది పాపాలను అది. అలాగా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఈ మహాత్ముడు అఘమరక్షణ స్నానం చేసి పూజిస్తున్నాడని గ్రహించాడు శివుడు. వెంటనే పార్వతికేసి చూశాడు, అబ్బాయి గారిని రక్షిద్దాం, ఆయనకి మనం వరాలిద్దాం అన్నాడు. అలాగేనండి, ఇద్దరం ఇలా వెళ్ళి ప్రత్యక్షం అవుదామా అంది ఆవిడ. అబ్బే ఇలా మన రూపములతో వెడితే గొప్పే ఉంది, వాడిని పరీక్షించాలి, మన ఇద్దరం మారిపోదాం అని టక్కున ఆయన కాస్త ఒక బోయేవాడు అయిపోయాడు. అమ్మవారు కిరాతక స్త్రీగా మారిపోయింది. ఈ జుట్టంతా ముడేసుకుని వెనక్కి కొంత వేళ్లాడేసుకుని మెడ నిండా పూసలు వేసుకుని చేతులకి పూసల దండలు వేసుకుని ఈ జుట్టుకి కూడా చుట్టూత ఏవో ఓసలు ఏకలు గుచ్చుకుని మళ్ళీ దాని మీద కూడా గురివింద పూసలు గుచ్చుకుని చెవులకి గురివింద పూసలు ఉన్న కుండలములు పెట్టుకుని అమ్మవారు కుర్రోహ కుర్రు అంటూ చేతులు నెమలీకలు కట్టపుచ్చుకుని చక్కగా కిరాత స్త్రీగా మారిపోయింది బోయవనితగా. ఇప్పుడు స్వామివారు కూడా ఆది కిరాతకుడు, మొట్టమొదటి కిరాతకుడు అయ్యాడు. ఓంకారాన్ని విల్లుగా మార్చుకున్నాడు, పాశుపతాస్త్రం ఇంకా రకరకాలైన దివ్యాస్త్రములు వెనకాతల అమ్ములు పొదిలో పెట్టుకున్నాడు, ప్రమథగణాలని చెంచులుగా మార్చాడు. వెంటనే ఆయన భూలోకానికి దిగొచ్చాడు. ఇంద్రకీల పర్వతం మీదకి దిగొచ్చాడు. దిగి వచ్చి ఇప్పుడు అర్జునుడిని పరీక్షించాలంటే ఓ తమాషా చేయాలనిపించింది. వెంటనే మూకాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు మూకుడు. ఆ మూక అసుర మూకాసుర, వాడు శివభక్తుడు. నేను అడవి పంది వేషంలో వెళ్ళి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్ళి వాడి ఆశ్రమం అంతా ధ్వంసం చేయరా అన్నట్ట. ఏమండో అర్జునుడు బాణంతో కొడతాడేమో అన్నట్ట. నేను కొడతాను, ఆయన కొడతాడులే బాణంతో, పర్వాలేదంటే ఈశ్వర నాతో చెడు కూడా ఆడుకుంటారా మీరు? రామరామ, విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టిన బాల్ అయినా బతుకుతుందేమో కానీ మీరిద్దరు చెరువు డొక్కలోను బాణం కొడితే నేనేమైపోతాను బాబోయ్ అన్నాడు ఆయన. దెబ్బ తగిలినా నువ్వు చచ్చి మళ్ళీ బతికి వరం ఇస్తున్నాను అన్నట్ట. ఇక్కడ అదే పెద్ద సమస్య, చచ్చి మళ్ళీ బతుకుతాను. ఆ చావు మామూలు చావు కదా కదా అన్నట్ట. నా కోసం ఈ మాత్రం యాతన పడి అన్నాడు. శివుడు అప్పుడప్పుడు భక్తుని ఒకటిగా పడతాడులేండి. ఎందుకు అన్నాడు? మూకాసురుడు అంతకు ఒక వారం రోజుల క్రితం నా అంత గొప్ప శివభక్తుడు లేడు, అందుకే శివుడు డైరెక్ట్గా నాకు దర్శనమిస్తున్నాడు అని అహంకరించేట. అహంకరిస్తే ఇలా ఒక్కడ కొడతాడు, గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా బాగా దర్శనమైందనుకో, మాకు బాగా అయిందంటే మీకు అవ్వలేదు, నేనే గొప్ప భక్తుడిని అన్నారా, ఇదిగో శివుడు ఎప్పుడో మనల్ని మూకాసురుడిని కొట్టినట్టుగా కొడతాడు. మూకాసురుడికి బాణం దెబ్బ తగిలింది, మనకి ఇంకే దెబ్బ తగులుతో తెలియదు. అందుకని ఎప్పుడైనా శివుడి దర్శనం హాయిగా అయితే ఈశ్వర అనుగ్రహించావా అనండి. అంతేకాని ఇదేదో నా పలుకుబడి, నా గొప్పతనం, నాకు రికమెండేషన్ ఉంది అనుకోకండి. మన రికమెండేషన్లు నాలుక గీసుకోవడానికి పనికొచ్చే తాటాకు బద్ద కంటే కూడా హీనం. ఈశ్వరుడి కటాక్షం గొప్పదది. ఆయన కటాక్షం ఉంటే ఎవరికైనా ఇస్తాడు ఆయన దర్శనం. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు శివపురాణం చెబుతున్న మాట. అందుకని మూకాసురుడికి విషయం అర్థమైంది. ఓహో, నేను శివభక్తుడిని అహంకరించాను అనుకుని సరే ఏం చేస్తాడు, ఒక అడవి పందిగా మారిపోయాడు. మహాభయంకరంగా వచ్చాడు. అర్జునుడు సరిగ్గా మధ్యాహ్నం పూట సంధ్యావందనం పూర్తి చేసుకుని శివలింగార్చన చేయబోతున్న సమయంలో ఘుర్రు ఘుర్రు అంటూ వచ్చి ఆశ్రమం దగ్గర ఉన్న చెట్లు కోలగొట్టాడు. ఎగిరి గంతులేశాడు, ఆయన ఆశ్రమం పడగొట్టాడు. అర్జునుడు నమశివాయ అన్నప్పుడల్లా వీడు గుర్రు గుర్రు అంటాం అనమాట. అప్పుడప్పుడు మనం ఉపన్యాసం చెబుతుంటే పక్క నుంచి అనౌన్స్మెంట్లు అనబడినట్టుగా ఈ విధంగా గుర్రు 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 అంటూ ఉంటే అర్జునుడికి విసుగొచ్చి వీడు అదుపులో ఉండడం లేదు అని వెంటనే ఏం చేశాడు, అదే పోరా అన్నట్టుగా రాయి విసిరట్ట. రాయి విసిరే కొద్దీ వాడు రెచ్చిపోయాడు. వెంటనే అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. మంచి అర్ధచంద్రాకార బాణం చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి శివుడు పార్వతీ సమేతంగా ప్రమద గణాలతో చెంచు రూపంలో వచ్చి ఆయన ఓంకార ధనుస్సు పినాక ధనుస్సు నుంచి ఆయన బాణం విడిచిపెట్టాడు. వెంటనే అభవార్జున శర్రపాత ప్రభవ వ్యథనంతర్జనిత బాధతో, ఓ పక్క నుంచి అభవుడు, మరో పక్కన అర్జునుడు, ఇద్దరు విడిచిపెట్టిన బాణములు డొక్కలోంచి ఇటు ఇటు కూడా పొడుచుకుని బయటకొచ్చేసాయి. నిజంగా జీవితంలో దెబ్బ అంటే ఏమిటో తెలిసింది మాయదారి దెబ్బ. అదిరిపోయాడు ఒక్క దెబ్బకి మూకాసురుడు. ఈ రెండు దెబ్బలు తగలగానే రివ్వున పైకి లేచి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడు. గిలగిల కొట్టుకున్నాడు. దీర్ఘతరహర నరాసుగ నిర్ఘాత నిపాత పాత నిబిడవ్యదనంతర్ఘోర్ణమానుమగుతును ఘుర్ఘుర ఘోషంబుతోడ క్రోడముగులెన్నంటాడు శ్రీనాథుడు. భయంకరమైన పొడుగైన అర్ధచంద్రాకారంలో ఉన్న అర్జునుడు విడిచిపెట్టిన, శివుడు విడిచిపెట్టిన బాణములు డొక్కల్లో దిగబడి యువతలకు పొడుచుకొచ్చేసరికి నెత్తురు వరదలై పెద్ద శబ్దం చేస్తూ, ఘుర్ర ఘుర్ర శబ్దం చేస్తూ కోరలు బయటికి పెట్టి జాలిచూపులతో కిందపడి కొట్టుకు చచ్చిపోయాడు. వాడు చావగానే అసలు రూపం వచ్చి మాయమైపోయాట. ఇంకెప్పుడు నేను అహంకరించను, చాలు, మళ్ళీ ఇలాంటి పరీక్ష నాకు ఇవ్వకు. ఈశ్వరానికి పుణ్యం ఉంటుంది, భూలోకంలో పాపం శ్రీశైలం మల్లికార్జున దర్శనానికి వచ్చే భక్తుల్ని ఎంతలా పరీక్షించకు, వాళ్ళకి మాత్రం దెబ్బలు తగలకుండా చూడన్నట్టే. ఎందుకంటే వాడు కాబట్టి తట్టుకున్నాడు ఆ బాణాలకి. మనకి బాణం వేస్తే మళ్ళీ ప్రాణం ఉండదు, ఇక మళ్ళీ అలాంటి రూపం వస్తుందో లేదో తెలియదని జాలి పడుతూ ఆయన ప్రార్థించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పంది కింద పడింది, దానికి ఎడాపెడ బాణాలున్నాయి. అర్జునుడు పక్కకి వెళ్ళబోతుంటే పరుగు పరుగును వచ్చేసాడు పార్వతీ సమేతంగా కిరాత రూపంలో ఉన్న శివుడు. ఆగరా, ఎవడవరా నువ్వు? ఎవడవు రోరి నా పందినేయ నీవు. ఎవడవరా నా పందిని కొడతావా? ఈ మొత్తం కొండలన్నీ మావి, కొండలు నావి, గొట్టలు నావి, ఈ వేటాడే స్థలం నాది, వేటాడడానికి ఎదురుగుండా కనబడే జంతువులు నావి. ఎవడవు నువ్వు? ఇక్కడికి వచ్చి ఆశ్రమం కట్టుకుని ఆక్రమించడమే కాకుండా దీన్ని నీ పేరు మీదుగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటావా? ఇక్కడేమో కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నట్టుంటావా అని అడిగితే, ఒరే బాబు నీకు పుణ్యం ఉంటుందిరా, నేను శివలింగార్చన చేసుకోవాలి, తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, అడవుల్లో ఎవడన్నా తపస్సు చేసుకోవచ్చు, నేను ఈ ఆశ్రమ స్థలం కబ్జా చేయలేదు, తపస్సు అయ్యాక నీకే వదిలేసిపోతాను అన్నట్ట. అది సరే, నువ్వు తపస్సు చేస్తున్నావా, తపస్సు చేసేవాడికి ఈ విల్లు ఎందుకు పక్కన? చేతులు దుడ్డు కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొట్టడానికి వచ్చిన వాడు ఒకడు అన్నట్ట కర్రెత్తి శరణు శరణ అన్నట్ట. ఏంటి కొట్టడానికి కర్రెత్తి? చంకదుడ్డును శరణార్థి అన్న రీతి. కర్రెత్తి పట్టుకుని చంకలో శరణు శరణని దొంగ నాటకం ఆడుతున్న వాళ్ళే ఉన్నావు నువ్వు. ఎవడవు ఎవడన్నా తపస్సు చేసేవాడు ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా జటాజోటాలు ధరించి తపస్సు చేస్తాడు. నువ్వు తాటి ఎంత విల్లు ధరించినాడవు జ్యాకిణాంకితము భుజాయుగంబు. తాటి అంత పొడుగు, తాడి చెట్టు అంత పొడుగు ఉన్న విల్లు ధరించావా? పైగా అల్లె తాటి దెబ్బలతో చెయ్యంతా కాయిగాచిందిట. ఎప్పుడైనా బాణం వేసేటప్పుడు తాడు ఇలా లాగుతాం కదా, ఆ తాడు ఇక్కడ తగిలి కాయలు కాసేయట. ఎంత దృఢమైన చేతులతో ఉన్న నువ్వు కపట తపస్సు చేస్తున్నావు, నిజమైన తపస్సు కాదు. ఆయుధములతో తపస్సు ఏమిటన్నట్ట? బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయుధములతో తపస్సు చేయడం మాకు దీక్ష అన్నాడు ఆయన. అయినా వినిపించుకోలేదు కిరాతకుడు. నా పందిని వేటాడేవు గనక నీ బలమేమిటో పరీక్షిస్తాను, దా నాతో యుద్ధానికి రా, నన్ను మెప్పించు ఓడించు, అప్పుడు నువ్వు పందిని వేటాడితే నేను నిన్ను క్షమిస్తాను, లేకపోతే నా వేటను నువ్వు కొట్టినందుకు నిన్ను శిక్షిస్తానన్నట్ట. శివలింగార్చన చెయ్యాలన్నాడు ఈయన. శివలింగార్చన మెందు ఓయడు తపస్సత్వంబు నిందేను ఉపద్రవము చెందదులే. నీ శివలింగార్చన ఎక్కడికి పోతుంది? అక్కడే ఉంటుంది. నీ తపస్సు చేసుకునే కార్యక్రమం ఉపద్రవం పొందదు. నిశ్చింతగా నాతో యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేయకపోతే నేను తన్నైనా సరే నేను యుద్ధానికి లాగుతాను అని బలాత్కారంగా మెడలో విల్లేసి లాగాడు. రచ్చగొట్టడానికి వచ్చినవాడు కదా ఆయన. ఏ వీడు వదిలేలా లేడనుకుని పళ్ళు పట్టపట్ట కొరికి, ఈతడు కృష్ణుడి శిష్యుడు, భక్తుడు, ధర్మరాజు అనుజుడు, నీలాంటి వాడు బెదిరిస్తే జంకుతానా, రారా అని గాండీవం ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టే ముందు చెంచు వాళ్ళతో యుద్ధం ఏమిటన్నట్టు మళ్ళీ, చెంచని నన్ను వంచెంపకు, హీనజాతి వాడినని వంచెంపకు, నన్ను సంగ్రామ అంచలమున మెచ్చించదవేనప్పుడు నిన్ను సేవాసందున్నట్టయన. నన్ను చెంచని హీనజాతి వాడిని చూడకు, మేము వీరులం, వీరులు ఎవరైనా గొప్పవాళ్లే, రా నన్ను యుద్ధం చేసి మెప్పించావా, నిన్ను శభాష్ అంటానన్నాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. చిత్రం ఏంటో తెలుసా? అసలు నిజమునకు అర్జునుడి అమ్ముల పొదిలో ఎన్ని బాణములు తీసినా 4 బాణాలు వస్తాయి. అవి అక్షయ తూణీరములు. ఇవాళ శివుడితో యుద్ధం చేస్తుంటే ఆ అక్షయ తూణీరములు శూన్యమైపోయాయట, ఒక్క బాణం కనబడలా. పోని మంత్రముతో ఏ గడ్డి పరకన్నా తీసుకుని ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు వేద్దామని మంత్రం చదివితే ద్రోణాచార్యుడు, అంత పూర్వం మహానుభావులైన కృపాచార్యాదులు, ఇది కాక దేవేంద్రుడు రహస్యంగా ఇచ్చిన అస్త్రాలు, కృష్ణుడిచ్చిన అస్త్రాలు, ఏ మంత్రం గుర్తుకు రాలేదు, అస్త్రములు గుర్తుకు రాల, శస్త్రములు లేవు. మతిపోయిందిట అర్జునుడికి. ఇదేమిటిది, ఒక బోయవాడితో యుద్ధం చేద్దామంటే నాకు అస్త్రశస్త్రాలు సహకరించడంలా నా బాణాలు అయిపోయాయి, మంత్రములు గుర్తుకు రావటం లేదు అనుకుని పోతే పోయిందని ఏం చేశాడు, అమాంతంగా వెళ్ళి ఒరే రారా మల్ల యుద్ధం చెయ్యన్నట్ట. ఇద్దరు మల్ల యుద్ధం చేశారు. ఇద్దరిని కాసేపు చూస్తూ దూరంగా చెంచు రూపంలో ఉన్న అమ్మవారు నవ్వుకుంటూ కూర్చుంది. శివుణ్ణి కూడా ఎత్తి విసిరేశాడు ఆయన. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే. ఆయన మహాత్ముడు కనుక కాసేపు కావాలని యుద్ధం చేశాడు, కానీ ఆయనతో యుద్ధం ఎవరు చేస్తారు? ఎత్తి విసిరితే ఆయన ఎత్తి విసిరాడు. కాసేపు బాహాబాహి, కచాకచి, ముష్టాముష్టి యుద్ధం చేశారు. బాహాబాహి అంటే ఏంటి? బాహువు బాహువు, చెయ్యి చెయ్యి కొట్టుకుంటే బాహాబాహి, అంటే చేతులతో చేతులతో టప్ టప్ అని కొట్టుకుంటే అది బాహాబాహి. ముష్టాముష్టి అంటే అంటే ముష్టి అంటే పిడికిలి. పూర్వం ఇంటికి వచ్చిన వాడికి పిడికిలితో గుప్పెడుతో బియ్యం వేసేవాళ్ళం. ముష్టి బియ్యం పుచ్చుకున్నాడు కనుక వాడు ముష్టాడు అనమాట, అది అర్థం. అంతేగాని ముష్టి అంటే మరి ఏమని అర్థం కాదు, పిడికిలి. ఈ పిడికిళ్ళతో కొట్టుకున్నారు బాక్సింగ్, ఇది ముష్టాముష్టి అంటే పిడికిల్ని పిడికిలతో కొట్టారు. కచాకచి అంటే ఏంటి? కచ అంటే జుట్టుముడి, జుట్టు గట్టిగా పట్టుకుని పీక్కుని వంచి యుద్ధం చేస్తే అది కచాకచి. ఇది గుర్తుపెట్టుకోండి మీదట. అప్పుడప్పుడు ఏం చేస్తారు? జుట్టుచ్చుకుని ఉంచుతారు అనమాట. బాహావాహి, ముష్టాముష్టి, కచాకచి యుద్ధం చేశారు. ఈ ఘోర యుద్ధం జరిగింది. చివరికి విసిగిపోయి అర్జునుడు, ఈతడు ఎవడో వజ్రకాయుడురా బాబు, సామాన్యుడు కాదు, ఇక వీడిని జయించలేమని తిక్కరేగి పక్కనే ఉన్న గాంధీవంతో నెత్తి మీద ఉడుకొట్టాట. ఆ నెత్తి మీద ఉన్న గంగాదేవి ఆ ఢామ్ అనే శబ్దానికి లోపలికి వెళ్ళిపోయింది. గంగాదేవి జటాజోటంలోంచి ఆయన గొంతుకులోకి వెళ్ళిపోయి గొంతుకులోంచి నీళ్లు కుక్కు కుక్కు అని రావడం మొదలెట్టాయి. ఎన్ని లీలలండి ఆయనవి! పూర్వం గంగాదేవిని జటాజోటం నుంచి విడిచిపెట్టేట, ఇప్పుడు ఈ గాంధీవం దెబ్బకి గంగ లోపలికి వెళ్ళి నోట్లోకి వెళ్ళి గొంతుకులోంచి బయటకు వచ్చి ఆయన కక్కడం మొదలెట్టాడు నీళ్లు. ఆ నీళ్లు బయటకు వస్తున్నాయి, అబ్బా అమృత జలం. ఈశ్వరుడు నోట్లోంచి వచ్చిందంటే ఆ ధార ఎలా ఉంటుందో ఆలోచించండి. చంద్రుడు వణికిపోయి పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు పకపక నవ్వి, చాలే ఏ కొట్టింది చాలు, అని టక్కన అక్కడ అర్ధనారీశ్వరుడిగా అమ్మవారి పక్కన ఉన్నదే ఆవిడ శరీరంలో సగభాగంగా ఉండగా అర్ధనారీశ్వర తత్వంతో ప్రత్యక్షమైపోయాడు. అర్జున, నువ్వు పూర్వజన్మలో ఒక మహాయోగివి, ఒక మునివి, బదరీ క్షేత్రంలో శ్రీ నువ్వు కృష్ణుడు నరనారాయణులనే పేరుతోటి పూర్తిగా 5000 సంవత్సరాలు నా లింగమును ప్రతిష్ఠించి పూజించారు. నన్ను శివలింగార్చన చేయటం వల్ల నేను మెచ్చుకున్నాను. ఇది భారతంలో ఉంటుందండి, ఇప్పుడు నేను చెప్పిన కదా అంతా ద్రోణపర్వంలో ఉంటుంది. 5000 సంవత్సరములు కృష్ణార్జునులు పూర్వజన్మలో నరనారాయణులనే పేరుతో ఒక శివలింగమును ఇసుకతో తయారు చేశారు. ఇసుకని శకత అంటారు. శకతముతో తయారు చేయబడిన లింగం సైకత లింగం. సైకత లింగం అంటే ఇసుకతో చేయబడిన లింగం. ఆ లింగాన్ని బదరీలో ప్రతిష్ఠించి 5000 సంవత్సరాలు పూజించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, శివలింగాన్ని పూజించారు గనక మీరు నా అంత గొప్పవాళ్ళు అవుతారు. ఈ విష్ణువు లోకాలని పోషించేవాడు అవుతాడు. ఎప్పుడన్నా భవిష్యత్తులో నాతో యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నానని వరం ఇచ్చాట. అందుకే ఈనాడు ఆ వరాన్ని నిలబెట్టుకుని నీ చేతిలో కావాలని దెబ్బలు తిన్నాను. నువ్వు పూర్వజన్మలో నరుడివి, ఇప్పుడు అర్జునుడివి, కారణజన్ముడివి. నేను నిన్ను మెచ్చుకున్నాను. నాతో యుద్ధం చేయటం వల్ల నీ శరీరం వజ్రం వలె దృఢమైపోతుంది. నా స్పర్శకి నోచుకున్నావుగా, శివుడి శరీరాన్ని ఆయన స్పర్శించాడు యుద్ధం వంకతో. అందుకని నీ శరీరం వజ్రకాయం అవుతుంది. నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నాను. నీ శత్రువులందరినీ నిర్జించి జగదేక వీరుడివై కీర్తి పొందుదువుగాక. శరీరం విడిచిపెట్టాక కృష్ణుడిలో కలిసిపోదువుగాక అని వరమిచ్చాడు ఈశ్వరుడు. ఈ విధంగా ఇది అరణ్యపర్వంలో ఈ పాశుపతాస్త్ర ఘట్టం ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది, జ్యోతిర్లింగ మహిమలో ఉంటుంది. శివపురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు ఈ కిరాత వేషాన్ని గురించి. ఈ విధంగా మహానుభావుడు వరం ఇచ్చాడు. ఆ వరము కూడా అర్ధనారీశ్వరుడయ్యే ఇచ్చాడు ఆయన. అంటే అమ్మ లేకుండా ఆయన ఎప్పుడు వరాలు ఇవ్వడనమాట. ఇది కూడా మనకి అద్భుతమైన ఘట్టం. హరవిలాసంలో చాలా బాగా శ్రీనాథుడు కూడా రాస్తాడు. అటువంటి మహానుభావుడు ఈశ్వరుడు, భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునుడు, ప్రత్యక్ష దైవం పిలిస్తే పలుకుతాడు ఆయన. క్లుప్తంగా ఒక్క ముక్క చెబుతాను, ఒకే ముక్క. ఆఖరణ మనం వినవలసిన ఒక గొప్ప కథ. ఇక్కడ కర్ణాటక క్షేత్రంలో పూర్వం ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు. 8 ఏళ్ళు వయస్సు ఆ పాపకి. ఆ పక్కన ఆ రోజులు ఆడపిల్లలు కూడా చదవనిచ్చేవారు. ఒక గురుకులంలో వేశారు. ఆ గురుకులంలో చాలామంది మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకునేవారు. ఈ పాప ఎప్పుడూ కూడా నాన్న ఎక్కడున్నాడంటే నాన్న స్వర్గానికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడని అమ్మ చెప్పేదిట. అయితే నాన్న లేడా, మరి నాకు దిక్కెవరు అంటే మనకి దేవుడే దిక్కు అనేది తల్లి. ఒకసారి ఏం జరిగిందంటే సంక్రాంతి వస్తుందిట. ఆ పాఠశాలలో ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతికి పండగకి సెలవులు ఇస్తాం అని గురువుగారు చెప్పారు. ఆ పాఠశాలలో ఉన్న పిల్లలంతాను ఒకళ్ళతో ఒకళ్ళు, సంక్రాంతికి సెలవులు వస్తాయిగా, అప్పుడు మా అక్క బావ వస్తారు, మా అక్క బావ పండగకు వస్తారని చెప్పుకున్నారు. అది పాప విన్నది. వెంటనే ఇంటికి వచ్చింది. అమ్మ నాన్న అనేవాళ్ళు అందరికీ ఉన్నారు. నా దురదృష్టం, నాన్న లేడు, అమ్మే ఉంది. నాన్న ఎక్కడో స్వర్గానికి పోయాట దేవుడి దగ్గరికి. కనీసం అక్క బావన్న ఉన్నారా లేదా అనుకుని అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ సంక్రాంతికి అందరిళ్ళకి అక్క బావ వస్తారట, నాకెక్కడ అక్క బావ లేరా, మన ఇంటికి అక్క బావ రారా అంటే ఈ చిన్నపిల్లకి ఏం చెప్పాలో అర్థం కాక తల్లింది. శ్రీశైలం అని ఒక క్షేత్రం ఉంది, అక్కడ భ్రమరాంబ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ మీ అక్క, మీ బావ మల్లన్న. పిలిస్తే పలికే గొప్పవాళ్ళు, కాకపోతే లోకాలన్నిటినీ పరిపాలించే గొప్ప పదవిలో ఉండడం వల్ల సెలవులు లేవు వాళ్ళకి. వాళ్ళు సెలవు పెట్టడానికి వీల్లేదు. మనందరం చక్కగా లాంగ్ లీవ్లు పెట్టుకోవచ్చు, సీఎల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎరండ్ లీవ్లు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి అలా లీవ్లు పెట్టుకునే అవకాశం లేదు. చాలా పెద్ద పోస్టులో ఉన్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు పండక్కి రావటం లేదు. మనం ఎప్పుడన్నా పిలిస్తే వస్తారులే, ప్రస్తుతం పిలవద్దు, ఎప్పుడో ఒకప్పుడు పిలుద్దామని తప్పించుకోవడానికి చెప్పింది వాళ్ళమ్మ. శ్రీశైలంలో భ్రమరాంబే మీ అక్క, మల్లికార్జునుడు మీ బావ అని. ఓహో, మా అక్క బావ పెద్ద ఉద్యోగంలో ఉండడం వల్ల రాలేకపోతున్నారా. వాళ్ళు ఎక్కడున్నారు అంటే శ్రీశైలం అని చెప్పింది. శ్రీశైలం అంటే ఎక్కడ అంటే ఆవిడేదో చూపించింది. అంటే వాళ్ళు విజయనగరం దగ్గర ఉండేవారు అప్పట్లో, హంపి క్షేత్రం దగ్గర. ఈ అడవి మార్గం గుండా వెళ్ళాలి. అమ్మా, మన అక్క బావ దగ్గరికి మనం కాకుండా ఎవరన్నా వెళ్ళారనుకో, అడవిలోంచి వెడుతున్నప్పుడు మరి సింహాలో పులిలో వస్తేనో అంది. మీ అక్క బావ సామాన్యులా, భ్రమరాంబ అక్క రక్షించు, బావా మల్లన్న రక్షించంటే సింహాలు పులుల నుంచి వాళ్ళు రక్షిస్తారమ్మా అందిట వాళ్ళమ్మ. ఇదంతా పిల్ల కోసం హాస్యంగా చెప్పింది ఆవిడ. ఈ పిల్ల ఏడుపు పడలేక ఈ పిల్లకి బాగా పట్టేసింది. అది చాలా పెద్ద కథ, 2 ముక్కల్లో చెబుతున్నాను మీకోసం. ఒకరోజు ఏం చేసింది ఆవిడ, ఇంకా 14 రోజుల్లో మనకి సంక్రాంతి వస్తుంది, అందరిళ్ళకి అక్కాబావ వస్తున్నారు, మా అక్కాబావలో ఏమో మంచి ఉద్యోగంలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోతున్నారు, వాళ్ళు రాకపోతే నేనే వెళ్ళి చూడొచ్చు కదా, అవకాశం ఉంటే అక్కా బావని ఆహ్వానించి ఇక్కడికి తీసుకురావచ్చు కదా, అప్పుడు మా పాఠశాలలో పిల్లలందరినీ ఆనంద పెట్టచ్చు కదా అనుకున్నది. అనుకుని వెంటనే రాత్రికి రాత్రి ఇంట్లో చెప్పా పెట్టకుండా గుడిసెలోంచి బయలుదేరిపోయింది పాపం. అమ్మ చూపించిన దారి వెంబడి శ్రీశైలానికి నడిచి వచ్చిందిట. దారిలో భయంకరమైన సింహాలు పులులు కనబడినప్పుడల్లా అక్కోయ్ బావోయ్ అంటే వెంటనే ఆ సింహాలు పులులు పక్కకి తప్పుకునేవి. ఈ చిన్నపిల్లకి అంత నమ్మకం అన్నమాట వాళ్ళ అమ్మ చెప్పిన మాట మీద. శ్రీశైల భ్రమరాంబ మా అక్క మల్లన్న మా బావ అనుకున్నప్పుడల్లా ఈ సింహాలు పులులు తప్పుకునేవిట. ప్రత్యక్ష దైవాలు కదా వాళ్ళు, రక్షించారు. మొత్తం మీద ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాగా అని అచ్చక స్వాములను అడిగిందిట. ఇక్కడ మల్లన్నని ఒక ఆయన ఉన్నట్టు ఎక్కడున్నాడు అంటే ఆ లోపల ఉన్నాడు అని అర్చకులు చాలా ప్రేమగా, బుల్లి పిల్ల వచ్చింది కదా చిన్నపిల్ల చూడగానే ముచ్చట కలిగిందిట. అసలు శ్రీశైలంలో అర్చకులకి దండం పెట్టి ఎన్నిసార్లు సాష్టాంగ పడినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. మహానుభావులు, శాంతస్వరూపులు, భగవత్స్వరూపులు వాళ్ళు. అందువల్ల ప్రేమగా వెళ్ళి చూడు అన్నారు. వెళ్ళి ఆ శివలింగం మీద తలపెట్టి వాళ్ళు చెప్పినట్టే నమస్కరించిన తర్వాత మల్లన్న ఎక్కడండి అంది. ఈయనే మల్లన్న అన్నట్టు ఆయన. మల్లన్న అంటే మా బావ అండి, మా బావగారు మాట్లాడతారని మా అమ్మ చెప్పిందంటే వెరితల్లి ఈయననే మల్లన్న, వేరే మల్లన్న ఎవరో బాగు తెలియదు, బాగు తెలిసిన మల్లన్న ఈయనే అన్నారట వాళ్ళు. ఆవిడ బుర్ర కొక్కుంది, మా అక్కేమో బావగారు కనపడతారు మాట్లాడతారంది, ఈయనేమో రాయి రూపంలో ఉన్నాడు మాట్లాడు, పోనీ కనీసం అక్కనన్నా చూద్దాం అనుకుని వెంటనే అక్కగారు భ్రమరాంబ గారు ఎక్కడున్నారంటే అప్పయ్యను ఉన్నారు అన్నారట. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అక్కడ మహానుభావుడు అచ్చక స్వామి వారి చిన్నపిల్లని పిలిచి ఇంత బొట్టు పెట్టి గాజులు ఇచ్చి బాలాత్రిపుర సుందరు వచ్చినట్టుగా గౌరవించి ఎవరు భ్రమరాంబ అని అడిగితే ఈవిడే భ్రమరాంబ అన్నాడు ఆయన. ఆవిడ దండం పెట్టింది కానీ భ్రమరాంబ అంటే మాట్లాడాలి మా అక్క అంది. మళ్ళీ ఇదే సమాధానం. ఇంకా చూడండి, ఎవరిని అడిగినా భ్రమరాంబ మల్లికార్జునులు అంటే వీళ్ళే అంటున్నారు. అమ్మేమో మాట్లాడుతుంది, అక్క మాట్లాడతాడు బావా అన్నారు. వీళ్ళు మాట్లాడరు. మాట్లాడే మా అక్క బావ మంచి పదవిలో, ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారు అనుకున్నది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాల. 3 రోజులుండి విసిగిపోయింది. వెంటనే శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళిపోయిందిట. భ్రమరాంబమా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి తన వారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకిల్ది ఆహా ఆదుకున్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు భ్రమరాంబా మల్లీసులు. అద్భుతంగా పూర్వం కీర్తనలతో పాడుకునేవారు. భ్రమరాంబ మా అక్క, మా బావ మల్లన్న అని వాళ్ళ కోసం అల్లాడి మల్లాడి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు కనబడక కొండెక్కి మా అమ్మ చెప్పిన మాట నిజమైతే, మా అక్క సకల లోకాలని పరిపాలించే ఉన్నత పదవిలో ఉన్న స్త్రీ అయితే, మా బావగారు సకల లోకేశ్వరుడైతే నన్ను రక్షిస్తారు, లేకపోతే నన్ను భక్షిస్తారు, నేను చస్తాను అని ఆ కొండ మేంచి శిఖర దర్శనం మేంచి కిందకు దూకేసింది లోయలోకి. టక్కన ఆది దంపతులిద్దరూ అక్కాబావలని పిలిచినందుకు అక్కాబావల రూపంలో వచ్చి ఆ పిల్లని ఎత్తుకు పట్టుకుని, అంత సాహసం ఎప్పుడు చేయక తల్లి, మేము ఉన్నాం కానీ అందరికీ ఎక్కడ కనపడతాం, బోలెడంతమందిని రక్షించాలి, ఎవరినో రక్షించడానికి వెళ్ళాం, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చపని చేయకే, నీ స్నేహితురాళ్ళకు కూడా ఈ విషయం చెప్పే అన్నారట. మీరు నాతో వస్తే కానీ ఇంటికి వెళ్ళనంది. అప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా మానవ రూపాలు ధరించి అక్కాబావ వెంట పెట్టుకుని ఇంటికి వచ్చారు. అక్కాబావల రూపంలో ఈ పిల్లని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాక ఈలోపు వాళ్ళమ్మ బెంగపెట్టుకుని, మా అమ్మాయికి అనవసరంగా శ్రీశైలం గురించి చెప్పాను, ఈ పిచ్చి తెళ్ళిపోయిందేమో, దారిలో పులులు మింగాయో సింహాలు మింగాయో అని ఏడుస్తూ ఉంటే ఈ పిల్లలు వచ్చిందిట. ఏమి ఎక్కడికి వెళ్ళావంటే అక్కాబావల్ని చూసా వెంట పెట్టుకొచ్చానందిట. ఎక్కడున్నారు అక్కాబావని మొహం అంది ఆవిడ. ఇదిగో ఈ పక్కనే ఉన్నారందిట. అంటే ఆవిడకి ఏం కనపడటంలా, ఎందుకని అక్కాబావలు అందరికి కనపడతారా, ఆ పిల్లకంటే కనబడ్డారు, ఈ తల్లికి కనబడ్డంలా, ఎందుకంటే తల్లికి అంత నమ్మకం లేదు గనక. అందుకని ఆవిడ నా పిల్లకి పిచ్చి ఎక్కిందేమో అని అడుకుని పాఠం చెప్పే గురువుగారిని పిలిచి, ఆ గురువు కొంచెం పండితుడు పౌరాణికుడు, అందుకని ఏమండో పురాణం చెప్పే గురువుగారండి, మా పిల్లకి పిచ్చి ఎక్కిందేమోనండి, ఈ పక్కనే అక్కాబావ ఉన్నారు, వాళ్ళు శ్రీశైలం నుంచి వచ్చారు, భ్రమరాంబ మల్లికార్జునులు అంటుంది, ఈ వెర్రి తల్లిని బాగు చెయ్యండి బాబోయ్, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబోయ్ అందిట. ఆయన అన్నాడు, తల్లి నిజంగా మీ అక్క బాబాయ్ వచ్చారా అంటే, ఇదిగోనండి అక్క నవ్వుతోంది, ఇదిగో బావ అందిట. అప్పుడు ఆయనకి వెలిగింది, ఈ పిల్ల పిచ్చిది కాదు, మనం పిచ్చివాళ్ళం. ఓ వెర్రి తల్లి, నువ్వు నీ కూతురికి ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఇద్దరు మహానుభావులు ఉన్నారు, వాళ్లే ఈ లోకాలకంతటికీ కూడా మాతాపితలని, ఈ పిల్లకి మాత్రం అక్కాబావని, వాళ్లే శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునుడని చెప్పావు. నువ్వు తప్పించుకోవడానికి ఆ దేవతల్ని అక్కాబావల్ని చేశావు. ఈ తల్లి నమ్మి వెళ్ళింది, నమ్మిన వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు, మనకు నమ్మకం లేక వాళ్ళు ప్రత్యక్షం అవ్వడం లేదు, అక్కడే ఉన్నమాట నిజం అని వెంటనే ఆయన కళ్ళు మూసుకుని, నేను భక్తితో ప్రార్థిస్తున్నాను, కనీసం మా కోసం ఈ చుట్టుపక్కల వాళ్ళకి నీ ఉన్నావని రుజువు చేయడానికి కనబడు అనగానే టక్కున వాళ్ళిద్దరూ రూపంతో దర్శనమిచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ పూట చూచి తరించి పులకించిపోయారు. ఆ పిల్లని ఎత్తి పట్టుకున్న దృశ్యం ఇప్పటికి కూడా శ్రీశైలంలో ఉందంటారు. అదే నేను ఇప్పుడు అనుకోవడం ఏంటంటే, ఆ సిద్ధరామప్ప అన్న చోట ఆ పాప కిందే కనబడుతుంది నాకు. ఈ కథ ఏమో శివపురాణంలో ఉంటుంది, ఇక్కడ సిద్ధరామప్ప ఉంటాడు. ఏది అనేది మనం పూర్తిగా తేల్చలేం, కానీ సిద్ధరామప్ప ఆ రూపంలో ఉండొచ్చు, ఏమో ఆ పాపే ఉండొచ్చు. మొత్తం మీద చిన్న పాపని కూడా రక్షించారు. శ్రీశైల మహాత్మ్యంలో అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకంలో బసవేశ్వరుడు తన బసవపురాణంలో రాశాడు ఈ కథను కూడా. ఎంతోమంది మహానుభావులు ఇక్కడికి వచ్చి భ్రమరాంబ మల్లికార్జునులను చూచి తరించారు. అటువంటి శ్రీశైలమే కైలాసం, గుర్తుపెట్టుకోండి. శ్రీశైలమే కైలాసం, కైలాసమే శ్రీశైలం, కైలాసమే శ్రీశైలం అని పురాణాల్లో చెప్పిన వాక్కు యథాతథం అయ్యింది.